the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళార విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ సాటర్డే అంటే సాటర్డే రోజు మనం సాధారణంగా సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే చరిత్ర లేకపోతే ఎవరైనా ఫిలిం పర్సనాలిటీస్కి సంబంధించిన విషయాలు చెప్తూ ఉన్నాం. అందులో భాగంగా గత కొంతకాలంగా నేను స్టోరీస్ గురించి చెప్తున్నాను, కథలు, వాటి ప్రాముఖ్యత. అండ్ కథలు అనగానే మనకేంటంటే ఈ మధ్యకాలంలో పెద్దంత మూవీస్లో కూడా కథలు ఉండట్లేదు, అలాగే ఏదైనా సరే కథలు చదవడం తగ్గిపోయింది, బుక్ రీడింగ్ హ్యాబిట్ పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి అటు పిల్లలకి ఇటు పెద్దవాళ్ళకి బెడ్ టైమ్ స్టోరీస్ అని అంటారు చూసారా, ఆ టైప్లో ఈవినింగ్ అలా హాయిగా అరుగు మీద కూర్చుని లేకపోతే పాతకాలంలో పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు. అలాగా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 5:30 సాయంత్రం శనివారం కథలు చెప్పుకుంటూ ఉందామన్న విషయం మీద స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఫ్రెంచ్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ, మన ఇండియన్ మైథాలజీ ఇలా బోల్డ్ అన్ని విషయాలుగా చెప్పుకుంటూ అసలు కథ కంచికి అనే మాట ఎందుకు వచ్చిందనే విషయం చెప్తూ, కథల ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుందనే విషయం చెప్తూ, ఆ తర్వాత ఫేమస్ కథల నుంచి మొదలు పెడితే ఇప్పుడిప్పుడే రాయడం స్టార్ట్ చేసిన బడ్డింగ్ రైటర్స్ వరకు ఎన్ని కథలుంటే అన్ని కథల గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్య మధ్యలో ఔత్సాహిక రచయితల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి వాళ్ళు రాసిన, వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన కథలని పరిచయం చేస్తూ అది వాళ్ళ వాయిస్లోనే వినిపిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మధ్య మధ్యలో వాళ్ళ చేత కూడా చదివిస్తున్నాను. ఇవన్నీ చేస్తోంది ఎందుకు అని అంటే, ఎప్పుడూ కూడాను మనిషికి ఒక డైవర్షన్ అనేది ఉండాలి. డే టు డే వచ్చే హేజిల్స్ ఏవైనా సరే, స్ట్రెస్ ఏదైనా సరే, ఇంకొకళ్ళతో మాట్లాడితే పోతుందంటారు. మాట్లాడిన ప్రతిసారి సినిమా కష్టాలు చెప్పుకుంటూ నాకు ఎలా ఉంది ఇలా ఉంది అని అంటే కనుక ఇంకోసారి జనాలు ఎవరు అసలు తన దగ్గరకు కూడా రారు. వీడెవడరా బాబు, మాట్లాడితే చాలు కష్టాలు మాట్లాడతాడు, ఇంకా మన ఎవరికి లేవా ఏంటి కష్టాలు అన్నట్టుగా. అందుకే కష్టాల గురించి మాట్లాడకుండా మన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ ఒక గంట పాటు అలా పక్కకి నెట్టే విధంగా మంచి మంచి కథలని ఎంచుకుని వాటిని మీకు అందించడం జరుగుతుంది. ఇక అందులో భాగంగా మన ఎన్నెలమ్మ ఎటకారాలు చెప్పినటువంటి ఎన్నెలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే షర్మిల గారు, భారతి గారు, ఇలా ఎంతోమంది మంచి మంచి లిజనర్స్ మనకి కథల్ని పంపిస్తూ ఉన్నారు చదివి. వాళ్ళందరికీ కూడా నిజంగా నేను కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నేను చదివే కథలు, చదివినవన్నీ నేను చెప్తూనే ఉన్నాను చందమామ కథల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని విధాలుగా. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మంచి మంచి కథల్ని మిస్ అవుతూ ఉంటాం. ఏదన్నా అంతకుముందు నేను మీకు ఒకటి చెప్పాను గుర్తుంది, అమ్మ మనసు అని. ఆ టైప్లో కొన్ని కథలు ఉంటాయి. ఏంటంటే మనకు అవి ఎప్పుడు ఎవరు రాశారని తెలిసినా తెలియకపోయినా, అసలు ఆ కథ పేరు విన్నా వినకపోయినా దాని కాన్సెప్ట్ కనుక నచ్చితే ఖచ్చితంగా నేను దాని గురించి చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మంచి కథలు రాసేవాళ్ళు నిజంగానే కరువయ్యారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈ మొబైళ్ళు, ఓటీటీలు వీటి మీద పడ్డారు కాబట్టి. అయితే అక్కడో ఇక్కడో కాస్తో కూస్తో ఎప్పుడైనా మంచి కథలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను అడిగిన కథని చదివి వినిపించారు. ఆఫ్ కోర్స్ అది నేను ఇలా ఈ కథే కావాలి అని అడగలేదు, బట్ ఆవిడే మంచి కథను ఎన్నుకున్నారు, భారతి గారు. ఆ స్టోరీ పేరు, రాసిన వాళ్ళు, అవన్నీ కూడా నేను ఇప్పుడు ముందు క్రెడెన్షియల్స్ చెప్తాను. బట్ నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక కథని ఎంచుకునేటప్పుడు మనము సాధారణంగా దేని మీద దృష్టి పెడతాం, కథ మీద, కథనం మీద అంటే కథ ఎప్పుడో ఎవరో చెప్పినట్టు ఎప్పుడు కూడాను ఒక నాలుగో ఏడు ఏడు రకాల కథలు ఉంటాయట. బేసిక్ స్టోరీ లైన్ వచ్చి ఒకటే, చెడు మీద మంచి విజయం. దాంట్లో ఒక ఏడో ఎనిమిదో రకాల కథలు ఉంటాయి. సరే, అది ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఏడో ఎనిమిదో రకాల కథలైనా సరే ఆ చెప్పే విధానాన్ని బట్టి పూర్తిగా మారిపోతుంది. అరవింద సమేతలో జూనియర్ త్రివిక్రమ్ రాస్తే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు వినే టైము, చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే విషయం బట్టి విషయం విలువే మారిపోతుంది అన్నట్టుగా అలాగే ఉంటుంది. సో అది మనకి ప్రజెంట్ చేసే విధానం కూడా బాగుండాలి. అందుకే ఈ కథ పేరు ఏంటంటే సగటు మనిషి. సగటు మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయలేరు. బట్ మనిషిలో ఉండేటటువంటి అన్ని మానవీయ కోణాలని స్పృశించే విధంగా ఉంది. ఈ సగటు మనిషి కథను రాసిన వారు వాణిశ్రీ గారు, ఇక ఈ కథను చదివినవారు భారతి గారు. అయితే మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అసలు మనకి ఒక కథ వింటున్నప్పుడు ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది చూసారా, ఒక ఏదో ఒకటి అంటే దీనివల్ల నాకు నచ్చింది అని అలా అనిపించడానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటే చాలు అన్న విధంగా నేను మామూలుగా కథలు చదువుతూ ఉంటాను. కానీ ఈవిడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. భారతి వేముగంటి గారు హైదరాబాద్ నుంచి ఆవిడ కథని చదివి మనకి వినిపిస్తున్నారు, సగటు మనిషి. మరి పైగా ఈ దీనికి ఈ కథకి బహుమతి కూడా వచ్చింది, బెస్ట్ స్టోరీ కింద బహుమతి పొందిన కథట ఇది. కాబట్టి మరి కథ వివరాలు ఏంటి, అసలు ఆ కథ ఏంటి, దాని కథ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. అందుకే ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత భారతి గారు ఆ కథను వినిపిస్తారు. ఆ తర్వాత ఆవిడ మామూలుగా ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి ఏదైనా నీతి కథలు చెప్పాలి అనుకున్నప్పుడు రామాయణ భారత కథలు కానీ అట్లాంటివి భారతం గురించి చెప్పాల్సి వస్తుంది. అందులో ఇంకా బోలెడని చిన్న చిన్న కథలు ఎన్నో ఉంటాయి, పిట్ట కథలు అంటారు వాటిని. అవన్నీ కూడాను మనకి ఏంటంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని పిల్లలకి నేర్పించడం కోసం అని చెప్పి మనము అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పట్లేదు, అసలు పెద్దవాళ్ళకి ఎవరికి మహాభారతాలు అవి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. సో అసలు పాప పుణ్యాలను ఎలా నిర్ధారిస్తారు, ఎంత పుణ్యం సంపాదిస్తారు, ఎంత పాపం, ఎంత ఒక చిన్న పాపం చేసినా ఎంతో పుణ్యం తుడిచికి పెట్టుకుపోతుంది అనేటటువంటి ఒక విషయం గురించి ఒక చిన్న కథను కూడా చెప్తారట. సో మరి ఆ రెండు కథలు వినేసేద్దామా. ముందైతే సగటు మనిషి విందాం, ఆ తర్వాత ఈ రెండోది విందాం. ఓకేనా, మరి ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటున్నాను.
దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకరపుర హర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకరపుర హర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన విమోచన ఫల విలోచన పరమ దయాకర నమో నమో కరి చర్మాంబర చంద్ర కళాధర సాంబ దిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్ర కళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నా పేరు భారతి. ఈరోజు నేను చదువుతున్న కథ పేరు సగటు మనిషి. రాసిన వారు వాణిశ్రీ. ఇది ఎస్కే మిశ్రో నవ్య వీక్లీ కథల పోటీలో బహుమతి పొందిన కథ. అంజయ్య నగర్లో ఆ రేకుల ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు దేవకి, ఆమె కొడుకు సురేష్ విచారగ్రస్తులై ఉన్నారు. ఇంటి యజమాని రామారావు మాత్రం ముభావంగా ఉన్నాడు. కరెంటు బల్బు శక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటే కిరసనాయల బుడ్డి గుడ్డిగా వెలుగుతోంది. శక్తి ఉడిగిపోయిన దానిలా దేవకి గోడకి ఆనుకుని ఉన్నది. ఆమె ముఖం వాడిపోయి అలసిపోయి ఉంది. అప్పుడే ప్రయాణం చేసి వచ్చినందున అలసటగా ఉంది. నా తమ్ముళ్ళు ఇంత మోసం చేస్తారనుకోలేదు బావా, గొణుగుతున్నట్టుగా అన్నది దేవకి. ఎన్నిసార్లంటావు ఆ మాట, ఇక చాలే, విసుగ్గా అన్నాడు రామారావు. జరిగిన దానికి అతనికి బాధగానే ఉంది. కానీ ఇంటికి యజమాని అయిన తను ధైర్యం కోల్పోతే ఎలా? అందుకే శివుడు గరళాన్ని గొంతులోనే దాచుకున్నట్టుగా అతను విషాదాన్ని భరిస్తున్నాడు. ఇప్పుడు ఎట్టా బావా, సురేష్ కాలేజీలో ఎట్టా చేరాలే? ఎంత ఆశతో ఉన్నాడో కదా, వాడు చదువు ఆగిపోవాల్సిందేనా? దేవకి కంఠం వణికింది. ఆమెకు దుఃఖం ఆగడం లేదు, వెక్కెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకే ఏడుస్తావు? నువ్వు అనుకున్నట్టు జరగలేదు, జరగదని తేలిపోయింది. ఏడ్చి మొత్తుకున్నందువల్ల లాభం ఏంటి అని భార్యని మందలించాడు రామారావు. కొన్ని గంటల ముందే ఆమె తమ్ముళ్ల చేతిలో దారుణంగా మోసపోయి రక్త సంబంధం కూడా డబ్బు ముందు వెలవెలపోవలసిందే అనే దారుణమైన అనుభవాన్ని మూటగట్టుకుని వచ్చింది. ఆ దెబ్బ నుంచి ఆమె తేరుకోలేకపోతోంది. తమ్ముళ్ళు ఇట్లా మారిపోతారని తెలిసి ఉంటే, ఊహించగలిగి ఉంటే తండ్రి బతికి ఉన్నప్పుడే జాగ్రత్త పడి ఉండేది. రక్త సంబంధాన్ని మించిన అనుబంధం లేదనుకుంది, అనుమానించలేకపోయింది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాల మీద ఆధారపడతాయనే సూత్రం ఆమెకు ఎవరూ బోధించలేదు. 22 ఏళ్ల క్రితం దేవకి రామారావుల వివాహం జరిగింది. అతను దూరపు చుట్టమే, వరుసకి బావ అవుతాడు. హైదరాబాద్లోని ఒక ఫ్యాక్టరీలో ఫిట్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆస్తి అంటూ ఏమీ లేకపోయినా ఉద్యోగం ఉంది, భార్యను బతికించుకుంటాడనే భరోసాతో దేవకినిచ్చి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. ఉద్యోగం ఉన్నవాడికి ఇస్తే నగరంలో సుఖపడుతుంది అనుకున్నాడు. దేవకి పెళ్లైన 6 నెలలకే ఆమె తల్లి జబ్బు చేసి చనిపోయింది. ఆమెకు 3 తమ్ముళ్ళు, మైనర్లు. తండ్రిని ఒప్పించి చిన్న తమ్ముళ్ళిద్దరినీ తన దగ్గరకు తెచ్చుకుని సాకింది, చదువులు చెప్పించింది. పెద్ద తమ్ముడు ఊళ్ళోనే తండ్రికి చేదోడుగా ఉండిపోయాడు. తర్వాత ఆమె 2 తమ్ముళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని పెళ్లిళ్ళు చేసుకుని ఎటువాళ్లటు వెళ్లిపోయారు. దేవకి ఒక్కడే కొడుకు సురేష్. స్కూల్లో చేరిన దగ్గర నుంచి బాగా చదువుతున్నాడు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వాడికి 10వ తరగతిలో ఉండగానే ఇంజనీర్ అవ్వాలనే అభిలాష మొదలైంది. దేవకి కూడా ఆశపడింది, స్వంత ఇల్లు కట్టుకుని దర్జాగా ఉండొచ్చు, కుటుంబం బాగుపడుతుంది కొడుకు ఇంజనీర్ అయితే అని కలలు కన్నది. ఇంజనీరింగ్ చదివించాలంటే చాలా డబ్బు కావాలి, నా సంపాదన తినడానికే చాలడం లేదు అన్నాడు రామారావు. అతను పనిచేస్తున్న కంపెనీ మూసేశారు, ఉద్యోగం లేదు, బతకడానికి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. మా ఊళ్ళో నాకు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడు మా నాన్న, అది అమ్మి ఆ డబ్బుతో వీడిని ఇంజనీరింగ్ చదివిస్తాను అన్నది దేవకి. దేవకి తండ్రికి 8 ఎకరాల పొలం ఉంది. నా తదనంతరం నీకు తమ్ముళ్లతో సమానంగా వాటా ఇస్తాను, నీకు 2 ఎకరాలు వస్తుంది అని తండ్రి ఆమెతో అన్నాడు, బంధువులతో కూడా చెప్పాడు. ఆమె తమ్ముళ్లకు కూడా ఆ సంగతి తెలుసు. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా హక్కు ఉందనే చట్టం కూడా వచ్చింది. దేవకి అందుకే భరోసాగా ఉంది. ఊహించని సంఘటనలు జరగటమే జీవితం అంటే. అదే జరిగింది. దేవకి తండ్రి చనిపోయాడు, ఆయన విల్లు రాసి పోలేదు. దేవకి తమ్ముళ్ళు తామే వారసులమని తహసీల్దార్ సర్టిఫికేట్ తెచ్చుకుని పొలం అమ్ముకున్నారు. ఆ సంగతి తెలిసి దేవకి ఊరెళ్ళి తమ్ముళ్ళని నిలదీసింది. తండ్రి బతికున్నప్పుడు తనకు భాగం ఇస్తానన్నాడనే సంగతి గుర్తు చేసింది. తనకు న్యాయంగా హక్కుందని వాదించింది. అయినా తమ్ముళ్ళు ఆమె భాగస్థురాలనే సంగతి గుర్తించడానికి ఒప్పుకోలేదు. ఆడపడుచువి, అడిగావు కనుక తలా 10,000 ఇస్తాము అన్నారు. ఆ డబ్బులు తీసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. ఊళ్ళో వాళ్ళు దేవకి అభిమానవతి అన్నారు. అభిమానమే ఆమె ఆభరణం అని మెచ్చుకున్నారు. ఆస్తిలో హక్కు కోసం కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆమె దిగులు కొడుకు ఇంజనీరింగ్ చదువు గురించే. ఆమె తన సర్వస్వం కొడుకు భవిష్యత్తే అనుకుంది. అతడే ఆమె ఆశ. ఆమెకిప్పుడు కొడుకు భవిష్యత్తు అంధకారమైనట్టు తోచింది. మన మంచితనమే మనల్ని కాపాడుతుందే, నువ్వేం బాధపడకు, దేవుడే ఏదొక దారి చూపిస్తాడు అని రామారావు భార్యకు ధైర్యం చెప్పాడు. మంచితనం మంటగలిసింది బావా, మంచికి మంచే జరుగుతుందని మనలాంటి పిచ్చిమోహాలం అనుకుంటూ ఉంటాం. అసలు లోకంలో మంచికే చెడు జరుగుతుందేమో. ఆమెకు మంచితనం మీద నమ్మకం పోయింది. మా నాన్న ఉన్నప్పుడే పొలం రాయించుకుంటే సరిపోయేది, తెలివి తక్కువ దాన్ని, ఆ పని చేయలేకపోయాను, మోసపోయాను. మనకు బాగుపడే గీతలేదేమో, దానికి కూడా అర్హత ఉండాలేమో అని నిట్టూర్చింది దేవకి. జీవితం కుదుట పడుతున్నట్టే అనిపించి మళ్లీ మొదటికే రావడం ఆమె తట్టుకోలేకపోయింది. ప్రేమగా పాలు పోసి పెంచిన తమ్ముళ్ళు తాచిపాముల్లా పడగెత్తి కాటేయడం భరించలేకపోతోంది. ఊళ్ళో అంతా కోర్టుకెళ్ళమన్నారు, ఏమంటావు బావా అని భర్తని ప్రశ్నించింది. వాళ్ళు మన బిడ్డల్లా పెరిగారు, స్వార్థంతో బంధుత్వం మరిచారు. వాళ్ళని చూసి జాలిపడదాం, అయినా కోర్టుకెళ్తే అదిప్పుడు తేలుద్దా? ఏళ్ళు ఊళ్ళు పడుతుంది, సురేష్ చదువుకి ఉపయోగపడదు, పోనీలే అన్నాడు రామారావు. నాగభూషణం, కనకమ్మ ఇంటి ముందు ఆటో దిగగానే మనవరాళ్లు రమాదేవి, శారద ఒకటే సంబరపడిపోతున్నారు. నాయనమ్మ తెనాల నుంచి తెచ్చే పిండి వంటల కోసం శారద, తన కోసం చేయించి తెచ్చిన నగలు చూడాలని రమాదేవి తొందరపడిపోతున్నారు. లగేజీ ఇంట్లోకి చేర్చాక నాగభూషణం ఆటో డ్రైవర్కి డబ్బు ఇచ్చి పంపేసి లోపలికొచ్చి హాల్లోని సోఫాలో కూలబడి అమ్మయ్యా అనుకున్నాడు. మామయ్య స్నానం చేయండి, భోజనం చెద్దురుగాని, ఇప్పటికే లేట్ అయింది అన్నది కోడలు కృష్ణవేణి. నాగభూషణం గోడ గడియారం వైపు చూశాడు. 9 కావస్తోంది, రాత్రి 8 భోజనం చేయడం ఆయన అలవాటు. నాయనమ్మ స్నానం చెయ్యండి, నాకు నగలు చూపిద్దురుగాని, ఎట్లా చేశాడో చూస్తాను అన్నది రమాదేవి కుతూహలంతో. ఆమె పెళ్లి ఇంకో 10 ఉంది. తమ కుటుంబంలో ఏ శుభకార్యానికైనా తెనాలిలో ఉండే నాగాచారితో నగలు చేయించడం కనకమ్మ అలవాటు. రమా, నాయనమ్మను భోజనం చేయని, తొందరేంటి అని కూతుర్ని కోప్పడింది కృష్ణవేణి. పోన్లేమ్మా, దాని సరదా దానిది అంటూ లగేజీలో నగలు తెచ్చిన బ్యాగ్ కోసం వెతికింది కనకమ్మ. కనబడకపోయేసరికి ఆమె గుండె ఆగినంత పనైంది. ఏమండి నగలు పెట్టిన బ్యాగ్ ఏది అని భర్తని అడిగింది. నలుపు ఎరుపున చిన్న బ్యాగ్ ఉంది చూడు, దానిమీద రేబోక్ అని ఇంగ్లీష్ అక్షరాలుంటాయి అన్నాడు నాగభూషణం. అదే లేదండి, దాంట్లో 2 పట్టుచీరలు కూడా పెట్టాను అన్నది కనకమ్మ. లగేజీ అంతా మరొక మారు వెతుకుతూ లేదా అంటూ బాత్రూంలోకి వెళ్లబోయిన వాడల్లా హాల్లోకి వచ్చాడు. వాళ్ళు ఎంత వెతికినా అది కనిపించలేదు. అది ఆటోలోనే మర్చిపోయామని నాగభూషణానికి అర్థమైంది. కొంప మునిగిందే, అది ఆటోలోనే మర్చిపోయాం ఆందోళనతో అన్నాడు. తన అజాగ్రత్త వల్లనే నగల బ్యాగ్ పోవడంతో నిశ్చేష్టుడయ్యాడు నాగభూషణం. అతని నెత్తిన పెడుగు పట్టినట్టయింది. వాట్, నగలున్న బ్యాగ్ ఆటోలో మర్చిపోయారా, కేకలు పెట్టినట్టు అన్నది రమాదేవి. కనకమ్మ సోఫాలో కూలబడిపోయి కొయ్యబారిపోయింది. మతిపోయిన దానిలా అయిపోయింది. ఆమె కళ్లకు బైర్లు కమ్మాయి. కృష్ణవేణి ముఖం అప్రసన్నంగా మారింది. అత్తమామల్ని ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె మనసు కుతకుతా ఉడుకుతోంది. నగలున్న బ్యాగ్ ఎట్లా మర్చిపోయావు తాతయ్యా, అదే కదా అన్నిటికన్నా ముఖ్యమైంది అంటూ నిలదీసింది శారద. ఏంటమ్మా ముఖ్యమైంది అంటున్నావు అంటూ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు రవీంద్రనాథ్. డాడీ, నగలున్న బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయాడు తాతయ్య చెప్పింది శారద. ఆటోలో మర్చిపోయారా, సీరియస్గా అన్నాడు. అతని ముఖం పాలిపోయింది. అదెట్టా మర్చిపోయానో అర్థం కావడం లేదు అపరాధ భావంతో అన్నాడు నాగభూషణం. అసలు తెనాలి నుంచి వచ్చేటప్పుడు తెచ్చారా లేదా అనుమానంగా అడిగాడు రవీంద్రనాథ్. ఎందుకు తేలేదు, ట్రైన్లో దాన్ని వళ్ళోనే పెట్టుకుని కూర్చున్నాడు, ఆటోలో కూడా ఇద్దరి మధ్యలోనే పెట్టాడు అన్నది కనకమ్మ. అంతా కర్మ, హైదరాబాద్లో 100 బంగారం షాపులు, రెడీమేడ్ నగలు దొరుకుతున్నాయి, ఇక్కడే కొందామని మొత్తుకున్నాను, విన్నారా? తెనాలిలో ఆ నాగాచారి నమ్మకం, అతనితో చేయించడం ఆనవాయితీ అని మొండిపట్టు పట్టారు. ఇప్పుడేమైంది, అంతా నాశనం దుమదుమలాడుతూ అన్నది కృష్ణవేణి అత్తగారి వైపు చూస్తూ. కనకమ్మ కోడల్ని ఏమీ అనలేక తప్పు చేసిన ముద్దాయిలా తలమంచుకుని కూర్చుంది. ఆవకాయ జాడీలు, పిండి వంటలున్న టిఫిను, బట్టల సూట్ కేసులు జాగ్రత్తగా దించిన మనిషి అసలైన నగలున్న బ్యాగ్ మర్చిపోవడం ఏమిటో ఆమెకు అంతుపట్టడం లేదు. 10 విలువ చేసే నగలు, పెళ్లి 10 ఉంది, ఇంకా 30 బంగారం అమ్మాయికని పెళ్లివారికి చెప్పాం, పెళ్లిలో నగలు పెట్టకపోతే పరువు పోతుంది, ఇప్పుడేం చేయాలి బాధగా అన్నది కృష్ణవేణి. ఆటో నెంబర్ అయినా చూశారా అడిగాడు రవీంద్రనాథ్. నాగభూషణం తల అడ్డంగా ఊపాడు. రవీంద్రనాథ్ కోపం దిగమింగుకుని బయటకు నడుస్తుంటే కృష్ణవేణి అడిగింది, ఎక్కడికండి ఇప్పుడు? పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి వస్తాను విసుగ్గా అన్నాడు. పోయిన నగలు దొరుకుతాయా మీ పిచ్చిగాని గొణుగుతున్నట్టుగా అన్నది కృష్ణవేణి. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినందువల్ల పోయిన నగలు దొరకవు, ఆ ఆటోవాడెవడో ఊరొదిలిపోతాడు, అడ్రస్ ఉండడు, ఎండాకాలం మేఘం ఉరుముతుందే తప్ప కురవదు, పోలీసులు హడావిడి చేస్తారు తప్ప ఏమీ లాభం ఉండదని అతనికి తెలుసు, సంధి కుదరదని తెలిసినా అయిననూ పోయి రావలే హస్తనకు అంటూ కృష్ణుడు బయలుదేరినట్టు రవీంద్రనాథ్ బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. 10 విలువ చేసే నగలు అనూహ్యంగా మిస్ అయ్యాయని తేలడంతో ఇంట్లో వాళ్లంతా విచారంలో మునిగిపోయారు. అప్పటి వరకు రేసుగుర్రంలా పరిగెత్తిన కాలం నత్తనడక నడుస్తుంటే భరించలేకపోతున్నారు. శుభకార్యం జరగబోతున్న సమయంలో అశుభం ఎదురవడంతో తలకిందులైపోయారు. రాత్రి 12 అయినా రవీంద్రనాథ్కి నిద్ర పట్టడం లేదు. మంచం మీద పడుకున్నాడే గాని కునుకు కరువైంది. ఎవరినీ ఏమనేట్టు లేదు. తల్లికేమో సెంటిమెంటు. తెనాలిలో నాగాచారి నమ్మకమైన మనిషి. కుటుంబంలో జరిగిన అన్ని శుభకార్యాలకు అతనే నగలు చేశాడు. అతను చెయ్యి మంచిదని ఆమెకు నమ్మకం. కేపీహెచ్బి మెయిన్ రోడ్డు మీద పేరు మోసిన బ్రాండెడ్ జ్యువెలరీ షాపులున్నాయి. తనిష్క్లోనో మలబార్ గోల్డ్ షోరూంలోనో రెడీమేడ్ నగలు కొందామని భార్య కోరిక. కానీ తల్లి పడనివ్వలేదు. కర్మ, ఏం చేస్తాం? రవీంద్రనాథ్ మదన పడుతూ మంచం మీద నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో అతని సెల్ ఫోన్ మోగింది. ఈ టైంలో ఫోన్ చేసింది ఎవరబ్బా అనుకుంటూ హలో ఎవరండి అన్నాడు. రవీంద్రనాథ్ గారేనా? అవునండి, మీరెవరు? నేను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, సిఐ నరసింహారెడ్డిని. మీరేగా ఆటోలో బ్యాగ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు? నేనేనండి. బ్యాగ్ దొరికింది, స్టేషన్కి రండి. ఇప్పుడే వచ్చేస్తున్నా, సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు రవీంద్రనాథ్. పోయిన పెన్నిది దొరికినందుకు అతనికి ఎంతో సంతోషంగా ఉంది. బ్యాగ్ దొరికిందనే వార్త చెవుల్లో అమృతం పోసినట్లయింది. బెడ్రూంలో ట్యూబ్లైట్ వేసి హడావుడిగా డ్రెస్ చేసుకుంటున్న రవీంద్రనాథ్ని భార్య అడిగింది. అర్ధరాత్రి 12 అయింది, ఇప్పుడెక్కడికండి? బ్యాగ్ దొరికిందిట, పోలీస్ స్టేషన్కి వెంటనే రమ్మన్నాడు ఇన్స్పెక్టర్. ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ చెప్పాడు. నిజమా? కృష్ణవేణి ముఖం మతాబాలా వెలిగింది. అవును, అయితే మీ నాన్నను కూడా తీసుకువెళ్ళండి. బ్యాగ్ గుర్తించాల్సింది ఆయనే కదా, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతారు అన్నది కృష్ణవేణి. రవీంద్రనాథ్ తల ఊపాడు. తండ్రిని బైక్ మీద ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వీళ్ళని చూడడంతోనే మీరు చాలా లక్కీ అండి, ఆటో డ్రైవర్ బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు. నగలన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అన్నాడు సిఐ. ఆటో డ్రైవర్ రామారావు నాగభూషణాన్ని గుర్తించాడు. అయ్యగారు, మీరు ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన సంగతి నేను ఇంటికి వెళ్ళగానే చూడలేదు. జిప్ తెరిచి చూస్తే 2 చీరలు, అడుగున నగల మూట కూడా ఉంది. నా భార్య వాటిని చూసి పాపం ఎవరో కంగారు పడుతూ ఉంటారు, తీసుకెళ్లి ఇచ్చిరండి అని నన్ను తొందర పెట్టింది. నాకు కేపీహెచ్బి కాలనీ అంతగా తెలియదు, చాలా లైన్స్ ఉన్నాయి. బాగా రాత్రైంది, గంటసేపు కాలనీలో లైన్లు తిరిగాను కానీ మీ ఇల్లు గుర్తుపట్టలేకపోయాను. మీరు ఎటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటారని ఊహించాను, అందుకే పోలీస్ స్టేషన్లో బ్యాగ్ అప్పచెప్పాలని వచ్చాను చెప్పాడు రామారావు. నాగభూషణం నగలన్నీ భద్రంగా ఉండడం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. మనిషిని మరొక మనిషి నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్న ఈ రోజుల్లో, క్వార్టర్ బాటిల్ కోసం కత్తులతో పొడుచుకుంటున్న కలికాలంలో, అడుగడుగునా మోసగాళ్లున్న ఈ దేశంలో ఇతను నిజంగా మనిషేనా? నువ్వు మనిషివి కాదయ్యా, దేవుళ్లాంటి వాడివి అన్నాడు నాగభూషణం. రామారావు 2 చేతులు పట్టుకుని, దేవుడే ఈ ఆటో డ్రైవర్ రూపంలో వచ్చాడనే భావం కలిగి ఉద్వేగానికి గురయ్యాడు. ఆయన కళ్ళు ఆనందాశ్రువులతో నిండి జలజల రాలాయి. అయ్యయ్యో, నాకు తండ్రిలాంటి వారు, అంత మాట అనకండి అని నొచ్చుకున్నాడు రామారావు. మా అమ్మాయి పెళ్లి 10 రోజుల్లో ఉంది. మా అమ్మ తెనాలిలో నగలు చేయించి తెచ్చింది. అది మిస్ అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాం. లోకంలో ఇంకా ధర్మం నిలిచి ఉంది, నీతి నిజాయితీ బతికి ఉన్నాయని ఈ రామారావు నిరూపించాడు. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. 1 కోటి రూపాయల లాటరీ తగిలినా ఇంత ఆనందం దొరకదు అన్నాడు రామారావుని పొగుడుతూ రవీంద్రనాథ్. నీ నీతి నిజాయితీ నాకు నచ్చిందయ్యా అంటూ ఇన్స్పెక్టర్ తన జేబులో నుంచి 1000 రూపాయల నోటు రామారావు చేతిలో పెట్టాడు. అయ్యయ్యో, ఎందుకు సార్, నేనేం చేయాలో అది చేశాను అన్నాడు రామారావు మొహమాట పడుతూ. రామారావు, నీ నిజాయితీకి విలువ కట్టలేను. మా అమ్మాయి పెళ్లికి మీ కుటుంబం అంతా రావాలి, సరేనా? నేను సంతోషంగా ఇస్తున్నాను, కాదనకూడదు అంటూ అతని జేబులో 10,000 పెట్టాడు రవీంద్రనాథ్. మీరంతా పొగుడుతుంటే నాకు సిగ్గుగా ఉంది సార్ అన్నాడు రామారావు. తన నిజాయితీకి గుర్తింపు లభించినందుకుగాను అతనికి ఉద్వేగంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. బ్రేకింగ్ న్యూస్ కోసం నగర సంచారం చేస్తూ ఏదైనా క్రైమ్ న్యూస్ దొరుకుతుందేమోనని పోలీస్ స్టేషన్కు వచ్చిన టీవీ జర్నలిస్ట్ ఆదిత్య అక్కడ జరుగుతున్న ఎపిసోడ్ అంతా కెమెరాలో షూట్ చేయించాడు. బ్రేకింగ్ న్యూస్, మనుషుల్లో దేవుడు, దేశంలో నీతి నిజాయితీ ఇంకా బతికున్నాయి అని ఇప్పుడే టెలికాస్ట్ చేయిస్తానన్నాడు ఆదిత్య. లోగడ ఆటో డ్రైవర్ల మోసాలు చూపించారు, ఇప్పుడు నాణానికి 2 కోణం కూడా ఉంటుందని, రామారావు గురించి టెలికాస్ట్ చేయండి, కొందరైనా మోసాలు మాని ఉత్తేజితులవుతారు అన్నాడు ఇన్స్పెక్టర్. ష్యూర్ అన్నాడు ఆదిత్య. రామారావు గారు, మీ గురించి మా వ్యూయర్స్కి తెలియజేయాలి, చెప్పండి మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి అంటూ మైక్ రామారావు ముందు పెట్టాడు ఆదిత్య. కృష్ణారెడ్డి మార్నింగ్ వాక్కి వెళ్లి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ న్యూస్ వాచ్ చేస్తున్నాడు. రొటీన్ వార్తలు విసుగనిపించినా ఆటో డ్రైవర్ రామారావు ప్రయాణికుడు ఆటోలో మర్చిపోయిన 10 లక్షల విలువైన నగల బ్యాగ్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం అనే కథనం ఆయన ఎంతో ఆకట్టుకుంది. రామారావు తన కొడుకు ఇంజనీరింగ్ అలేకపోతున్నాడని ఆవేదన చెందడం, అతని భార్యకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా బామ్మర్దులు మోసం చేయడం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కదిలిపోయాడు. నగరంలో ప్రముఖుడు కృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆటో డ్రైవర్ రామారావుని తన దగ్గరకు పంపించమని కోరాడు. ఆయన తనకు ఏదైనా బహుమతి ఇవ్వదలిచాడని ఊహించుకుని వచ్చాడు రామారావు. రామారావు, నీ గురించి టీవీలో చూశానయ్యా, నీలాంటి వాళ్లు ఉండబట్టే ఇంకా లోకంలో ధర్మం కుంటికాలతోనైనా నడుస్తోంది. నీ నీతి నిజాయితీ నాకు నచ్చింది. నీ కొడుకు చదువు గురించి దిగులొద్దు. మా ఇంజనీరింగ్ కాలేజీలో నీ కొడుకు సీటు ఇప్పిస్తాను. హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. నువ్వు రూపాయి ఇవ్వద్దు, బాధ్యత అంతా నాది, ఏమంటావు అన్నాడు కృష్ణారెడ్డి. రామారావు ఏమంటాడు? కృష్ణారెడ్డి మాటలు విని రామారావు శరీరమంతా ఆనందపూరితమైపోయింది. చెవుల ద్వారా ఇంత సంతోషకరమైన మాటలు మనసుకి తాకడం అతని జీవితంలో ఎరగడు. ఎండకు ఎండుతూ వాడిపోతున్న మొక్క మీద వర్షపు జల్లు కురిసినట్టుగా అతని హృదయం పులకించిపోయింది. సార్, మీరు దేవుడు అంటూ కృష్ణారెడ్డి కాళ్ల మీద పడిపోయాడు రామారావు. భలే వాడివయ్యా, నేను దేవుణ్ణేంటి? ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని పెద్దలు అంటారు కదా. అంతే అనుకో, నిజానికి నువ్వు సగటు మనిషివే, అయినా మహానుభావుడివి. నిజాయితీగా ఉండాలని తాపత్రయపడేవాడే సగటు మనిషి. లే అంటూ రామారావుని రెండు భుజాలు పట్టుకుని లేవదీశాడు కృష్ణారెడ్డి. సార్, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి నేను? ఆనందాశ్రువులు రాలుస్తూ జీరబోయిన గొంతుతో అన్నాడు రామారావు. రుణం వంటి మాటలెందుకు? ఈ లోకంలో ప్రతి మనిషికి మరొక మనిషి ఊతం అవసరం. నువ్వు నాకు నచ్చావు, నీకు నా చెయ్యి అందించాను. మనిషి అన్నాక మరొక మనిషికి సాయపడాలి. ఏది శాశ్వతం చెప్పు? ఈరోజు ఉన్నది రేపు ఉండదు, అంతా మాయా మిథ్య. తోటి మనిషికి చేసే సాయమే శాశ్వతం. విశ్వాసం గలవారు ఫలానా ఆయన నాకు సాయం చేశాడని చెప్పుకుంటాడు, చెప్పాడు కృష్ణారెడ్డి. ఆయన ముఖం కడిగిన ముచ్చంలా, స్వచ్ఛమైన స్ఫటికమణిలా, ఉదయిస్తున్న సూర్యుడిలా కనిపించి తన్మయుడై చేతులెత్తి నమస్కారం చేశాడు రామారావు. మంచివాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అతడి ధర్మ ప్రవర్తనే అతన్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. మనం మోసపోయినా ధర్మాన్ని మాత్రం విడవకూడదు. ఆటో డ్రైవర్ రామారావు జీవితం ఇందుకు నిదర్శనం, ఆదర్శం.
Namaste. This is Likita. You are now listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన 100 పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా, సాక్షాత్తు భగవంతుడివైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి 100 పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 క్రితం నువ్వు ఒక కిరాతుడివి, వేటగాడు. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తుని చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు కనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 ఎందుకు వేచి ఉన్నట్టు, ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 నువ్వు ఈ 100 పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది.
స్వాదండి, మొత్తానికి సగటు మనిషి అని వాణిశ్రీ గారు రాసినటువంటి కథని భారతి గారు మనకు చదివి వినిపించారు చాలా హృదయంగా. ఆ తర్వాత చిన్నపిల్లల కోసం అని చెప్పి, అదిగో పాపము పుణ్యము దాని లెవెలింగ్ ఎలా ఉంటుంది అనేది ధృతరాష్ట్రుడు కృష్ణుడి క్యారెక్టర్స్తో చెప్పినటువంటి నీతి కథ. ఇదండి వాళ్ళ చిత్రం బళారి విచిత్రం. తిరిగి సోమవారం రోజు మళ్ళీ మన రెగ్యులర్ టాపిక్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జ వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
సాహిత్యం బలభద్రపాత్రిని మధు, సంగీతం విన్నకోట మురళీకృష్ణ, గానం డి సురేఖామూర్తి.
తీయగా మారిపోయే నీ వలన పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, నువ్వు లేని నేను లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, నువ్వు లేని నేను లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, కాని నాని నానా నవ్వులో నలుపుంది నిన్ను వెలచిన మనసున తెలుపుంది, ఓ తేనె ఎప్పుడు చేదేరుగదు, నీ పైన ప్రేమే తరగదు, నిదురలేని కలలలోన నిజము కావా, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని.
వరాలన్నీ ముంగిట వాలే, ఇలా నాకు అమ్మగా మారే, వరాలన్నీ ముంగిట వాలే, ఇలా నాకు అమ్మగా మారే, అమ్మే గుండెలోని స్వరం మాయలే, తనే నాకు ప్రాణమయ్యేలే, కంటిలోని చూపు తనేలే, అమ్మే నేరుగా జన్మయిందిలే, నొప్పినంత వరమనుకుంటూ బాధనే భరించిందే, నెత్తురంత నూనెగపోసి అమ్మే నన్ను వెలిగించే, అమ్మ అంటే హాయ్ కోవెలరా, తన చలువే చాలునులే, మరి వరములు ఎందుకులే, స్వర్గాలే ఎందుకులే, జతం ఉంటే చాలే. Thank you. తన బ్రతుకునే మరిచెనురా, మన కోసమే బ్రతికెనురా, గుండె నిండా ప్రేమే దాచెరా. అడుగడుగున నిలిచెనురా, నడకలు తనే నేర్పెనురా, దైవం చూడలేని ప్రేమరా. ఊపిరంత ఊయల చేసి నీ కులాలి పాడెనురా, అమృతాలు చూపని తీపే అమ్మ పాలు చూపెనురా, దేవుడైన అమ్మకు కొడుకేరా. అమ్మే గురువు దైవములే, అమ్మని కన్నది అమ్మేలే, స్వర్గాలే ఎందుకులే జతముంటే చాలే. కడుపు కోత వరమనుకుందే, పేగు తెంచి బ్రతుకిచ్చిందే, అమ్మే గుండెలోని స్వరం మాయలే. తనే నాకు ప్రాణమయ్యేలే, కంటిలోని చూపు తనేలే, అమ్మే నేరుగా జన్మయ్యది, అమ్మే నేరుగా జన్మయిందిలే.